विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तवकमकरन्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां.
నిన్నటి కథాక్రమంలో శ్రీరామచంద్రుడు సీతాసీత అని దుఃఖిస్తూ ఉంటే శివుడు ఆయనకి నమస్కరించటం, అప్పుడు సతీదేవి నిజంగా రామచంద్రుడు విష్ణువా కాదా అని పరీక్షించడానికి సీతారూపం ధరించడం వంటి కథలు చెప్పుకున్నాం. సీతారూపంలో ఉన్న జగన్మాతను చూచి చూడగానే రామచంద్రుడు వినయంగా నమస్కరించి, జగన్మాత ఈ రూపంలో ఎందుకు వచ్చావు, నన్ను పరీక్షించడానికి వచ్చావా, ఈశ్వరుడు ఎక్కడానగానే ఆవిడ సిగ్గుపడుతూ ఇక్కడే ఉన్నాడు మర్రి చెట్టు కింద శివుడు. కాకపోతే నాకు ఒక అనుమానం, నీవు విష్ణువు అని మాత్రం అర్థమయ్యింది, నన్ను చూచి చూడగానే ఏ రూపంలో ఉన్న అమ్మగా గుర్తించావు గనక, అయినప్పటికీ మానవ రూపంలో ఉన్న నీకు శివుడు ఎందుకు నమస్కరించాడు. ఈశ్వరుడు అంతటి వాడు, సమస్త ప్రాణుల చేత నమస్కారాలు అందుకునేవాడు, మానవ మాతృడిగా అవతరించినటువంటి వ్యక్తికి నమస్కరించడం వెనక అతను అంతరార్థం ఏమిటో తెలియలేదు, దీని వెనక ఏమైనా కథ ఉందా అందావిడ. అప్పుడు ఆయన చెబుతున్న వినైతే, ఏకదాహి పురా దేవి శంభు పరమసూతి కృత్తు. ఒకప్పుడు ఈశ్వరుడు కాశీక్షేత్రంలో ఒక గొప్ప సంకల్పం చేశాడు. ఆనాటికి కాశీ తప్ప మరేమీ లేవు. ప్రపంచ ప్రళయకాలంలో లోకాలన్నీ నశించిపోకుండా నశించిపోయే ఒకే ఒక్క క్షేత్రం కాశీ. అందుకే దాని పేరే కాశీ. కాసురు దెప్తౌ, కాసురు అనే ఒక ధాతు ఉన్నది. ధాతు అంటే క్రియాపదము యొక్క మూల రూపం, రూట్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ ఈజ్ కాల్డ్ ధాతు. ఈ కాసురు అనేటటువంటి ధాతువుకి దెప్తౌ ప్రకాశించుట అని అర్థం, వెలుగుట. కాసురు అంటే వెలుగుట, అదే కాశీగా మారింది. అనగా ఎప్పుడూ ప్రకాశిస్తుంది, ఎప్పుడూ నాశనం కాదు, సర్వకాల సర్వావస్థల్లో ఉంటుంది అది. ఇవాళ ఉండి రేపు పోయేదని కాశీ అందరు. మన శరీరాలు ఎల్లవేళలు ఒకే రకమైన కాంతితో ఎందుకు ఉంటాయి, ఇవాళ ఒక రకంగా రేపు ఒక రకంగా ఉంటాయి, కొద్ది రోజులకి మనం లేకుండా పోతాం. కానీ కాశీ అలా కాకుండా సర్వకాల సర్వావస్థలలో ఉజ్వలమైన కాంతితో ప్రకాశిస్తుంది. సృష్టి నశించినా అది నశించదు, అందుకే దానికి కాశీ అని పేరు. అందువల్లే కాశీని ఆయన విడిచిపెట్టాడు గనక అవిముక్త క్షేత్రం అని దానికి పేరు. ఏనాడు శివుని చేత విడిచిపెట్టబడని క్షేత్రం. అటువంటి క్షేత్రంలో కూర్చుని పార్వతీ సమేతంగా బ్రహ్మాది దేవతల్ని అందరినీ సృష్టించాడు. ఆయన సృష్టి బాగా పెరిగిపోయింది. ఈ పెరిగిపోయిన సృష్టిని పోషించటానికి ఒక నాయకుడు అవసరమయ్యాడు. అందుకని ఆయన శ్రీ మహావిష్ణువుని తన ఎడమ భుజం నుంచి సృష్టించి ఆయన ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రకంగా సృష్టిస్తాడు. కాబట్టి ఈరోజు ఇలా సృష్టించాడు, రేపు అలా ఎందుకు సృష్టించాడు అనడానికి వీల్లేదు. ఆయన శిరస్సు నుంచి సృష్టించవచ్చు, ఎడమ భుజం నుంచి సృష్టించవచ్చు, కుడి భుజం నుంచి సృష్టిస్తాడు, యుగాలను బట్టి సృష్టిస్తాడు. ఓ నీలమేఘఛాయ శరీరా, నీవు నేను ఒకటే, మనం రెండు రూపములు ధరిస్తాం, కానీ శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. కర్మలు చేయటం కోసం రెండు విభిన్న రూపాల్లో ఉంటాం. ఇప్పుడు ఈ నీలమేఘఛాయ శరీరంతో చతుర్భుజుడవై లోకములను పరిపాలించు. ఈ కాశీక్షేత్రాన్ని ఆధారంగా చేసుకుని ప్రపంచం ఎంతో సృష్టించాను నేను. ఈ ప్రపంచాన్ని పోషించటానికి, దీన్ని అదుపులో పెట్టడానికి ఒక దక్షుడైన పరిపాలకుడు కావాలి. సరైన నాయకుడు లేకపోతే ఎంత గొప్ప దేశమైనా నశిస్తుంది. అందువల్ల ఆర్గనైజేషన్ బాగుండాలి. నువ్వు ఆర్గనైజర్వి. నువ్వు ఈ లోకాలన్నిటినీ పరిపాలించు, రక్షించు, పోషించు అనగా దానికోసం కొంతకాలం తపస్సు చేస్తానండి, ఇప్పుడు వెంటనే పోషించనండి అని ఆయన 1000 సంవత్సరములు కాశీలో ఒక ప్రాంతం చూసుకుని అక్కడ తపస్సు చేశాడు. ఆనాటికి ఇంకా భూమి మీదకి గంగ రాలేదు. అందుకని ఆయన స్నానము చేసి ఏ రోజుకో రోజు ఆ స్నానం అయిన తర్వాత పవిత్ర జలంతో రుద్రలింగాన్ని అభిషేకించి అప్పుడు శివనామస్మరణం చేద్దాం అనుకున్నాడు. అప్పటికి నీళ్లు లేవు కదా, అందుకని తన చక్రంతో కాశీలో ఉన్న ఒక ప్రాంతాన్ని తవ్వాడు, పెద్ద గొయ్యి చేశాడు. ఆయన చక్రంతో తవ్వినటువంటి ఆ స్థలాన్ని చక్రతీర్థము అంటారు. ఆయన చక్రతీర్థం తవ్విన తర్వాత చెమట పట్టిందిట. శివుణ్ణి భక్తితో ఆరాధించడం కోసం ఆయన కూడా శ్రమపడి చెమట తెచ్చుకున్నాడు. ఎప్పుడూ చెమట పట్టని పరమాత్ముడు కూడా చెమట తెప్పించుకున్నాడు. ఈ చెమట నీటిని సంస్కృతంలో శ్రమజలము అంటారు. ఈ శ్రమజలాన్ని తాను తవ్విన గోతిలో పోశాడు. అదే ఇప్పటికి కూడా మణికర్ణిక దగ్గర చక్రతీర్థము అని పిలువబడుతుంది అన్నమాట. ఆ చక్రతీర్థంలో తన చెమట జలంలో స్నానం చేసేవాడు. భగవంతుని యొక్క శ్రమజలం పరమసువాసనతో ఉంటుంది. ఇంకా దాన్ని ఏ విధమైన సుగంధ ద్రవ్యములతో పోల్చలేము. అంత సువాసనతో ఉంటుంది. మనలాంటి వాడు గట్టిగా 2 సార్లు అటు ఇటు మేడ మెట్లు ఎక్కి దిగి వచ్చిన తర్వాత నిలబడి చెయ్యత్తేడా, 3 రోజులు నిద్రపట్టదు మనకి ఆ వాసన పీలిస్తే. అందుకని మన శరీరాలన్నీ మర్త్య శరీరాలు, అంటే మృత్యువుతో కూడినవి. ఈ మృత్యు శరీరాల యొక్క శరీరం నుంచి వచ్చే వాసన భరించడం కష్టం. అదే పరమాత్మ గనక ఒక్కసారి ఇక్కడికి వచ్చాడంటే ఎటువంటి సువాసన వస్తుందండి. నిన్నో మొన్న ఒక రోజు అంటారు మన వాళ్ళు ఎవరో, ఈ హాల్లో హఠాత్తు ఒక దివ్య సువాసన వచ్చిందిట. ఆయన వెంటనే ఆనందం పట్టలేకొచ్చి హాల్లో ఉన్నంతసేపు అద్భుతమైన సువాసన పీల్చి నన్ను నేను మర్చిపోయానండి, ఎలా వచ్చిందో తెలియదు అన్నాడు ఆయన. అంటే ఈ కథ వినడానికి శివుడు వచ్చాడని అర్థం. శివుడు వస్తేనే అలాంటి సువాసన వస్తుంది. అవేమి ఈ అగరత్తుల వల్ల, ఈ సంపెంగ పువ్వుల వల్ల, ఈ ఇంకేదో చామంతికల వల్ల, మల్లె పువ్వుల వల్ల వచ్చే సువాసన కాదు. ఒక అపూర్వ సుగంధం. ఎప్పుడైనా పరమాత్మని బాగా ధ్యానం చేస్తే ధ్యానం చేసిన వాడికి ముందు సువాసన వస్తుందిట. సువాసన వచ్చిందంటే వాడు యోగి. యోగులు యోగాభ్యాసం చేసినప్పుడు వాళ్ళ శిరస్సు మీద నుంచి అద్భుతమైన వాసన వస్తుంది. మీకు భగవద్గీతలు కూడా అదే చెప్పాడు, అనేక పురాణాలు చెప్పాయి ఆ విషయాన్ని. అందుకే యోగులు మన ఇంటికి వస్తే ముందుగా సూచన ఏమిటంటే సౌరభ్యము సువాసన. వాడు యోగ భోగ అనేది ఎప్పుడే తెలిసిపోతుంది మనకి. ఆరోగ్యంబు అనిష్ఠురత్వము అలౌల్యంబున్ వపుఃకాంతియున్ సౌరభ్యంబును అని మనకి మార్కండేయ పురాణంలో దత్తాత్రేయ చరిత్రలో చెప్పారు. ఇదివరకు మీరు మార్కండేయ పురాణంలో విన్నారు కూడా మాట. యోగుల యొక్క లక్షణం 1 ఆరోగ్యం, 2 శరీరం కోమలంగా ఉంటుంది, మాట కోమలంగా ఉంటుంది, అవసరమైతే మందలించినప్పుడు చాలా కఠినంగానూ ఉంటారు. వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి లోకోత్తరాణాం చేతాంసి కోహి విజ్ఞాతుమర్హసి అంటాడు. మహానుభావుల మనస్సులు తేడా వస్తే వజ్రం కంటే కఠినంగా ఉంటాయి, కానీ ఎప్పుడు మృదువుగానూ ఉంటారు. ఎంతో కోమలంగా ఉన్నప్పటికీ వెకిలివేషం వేసామంటే అన్నాడా అవతలవాడు అంతం చూస్తాడు. అందుకని వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మహాత్ముల యొక్క మనస్సుని ఎవరూ గ్రహించలేరట. వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. అందుకని ఎంత చనువు పెరిగితే అంత వినయంగా ఉండాలి. చనువు ఇచ్చాం కదా నెత్తెక్కితే ఏం చేస్తాడు పరమాత్ముడు, డామనికి ఎంత పారేస్తాడు, అప్పుడు కాకపోతే ఇంకోసారినే పారేస్తాడు. కాబట్టి వాళ్ళ మహాత్ముల యొక్క లక్షణం కోమలంగా ఉంటారు, అవసరమైతే కఠినంగా ఉంటారు. శరీరంలో ఎప్పుడూ కూడా సౌరభ్యంబును మంచి సువాసన ఉంటుంది, అపూర్వమైన వాసన వస్తుంది. అలౌల్యంబున్ అనగా ఏ వస్తువు మీద వ్యామోహం ఉండదు. ఊరికే వేళకోవడానికి అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని పువ్వులు దండయ్యండి అంటాడు, కానీ ఆ దండ ఆయన ఏం చేసుకుంటాడు, ఆయనకి ఏమీ అక్కర్లేదు ఆ పరమాత్మనికి. వపుఃకాంతియున్ శరీరం నుంచి విచిత్రమైన ఒక కాంతి వస్తుంది. అందుకే మీరు చూడండి కొంతమంది యోగులు నల్లగా ఉన్నా పొట్టిగా ఉన్నా మనుషుల్లో ఏమి పెద్ద అందం లేకపోయినా ఆ మనిషి ముఖం చూస్తే ఏదో ఆకర్షణ కలుగుతుంది. ఈ ఆకర్షణ కారణం ఏమిటంటే అందులో ఉన్న కాంతి. అదే యోగశక్తి అంటారు. యోగశక్తి వల్ల ఆ మనిషి దగ్గర ఏముందో లేకపోయిందా మనం ఆకర్షింపబడతాం. కొంతమంది ఉపన్యాసం చెప్తారండి, చెప్పేవాడి దగ్గర ఏముంటుంది, వాడు మహానికి, వాడేమన్నా అందగాడా, వాడేమన్నా పెద్ద డబ్బు ఉన్నవాడా, కానీ ఎందుకు ఆయన చెబుతూ ఉంటే ఎదురుగుండా కూర్చుని వినాలనిపిస్తుంది కదా, అంటే ఆయనలో ఏదో దైవకాంతి ఉందన్నమాట, ఒక ఆకర్షణ ఉందన్నమాట. అది యోగుల యొక్క లక్షణం. అందువల్ల పరమాత్ముని యొక్క శరీరం నుంచి వచ్చేటటువంటి చెమట జలం కూడా, శ్రమజలం కూడా సువాసనతో ఉంటుందన్నమాట. ఆ చెమట జలంలోనే స్నానం చేసి దాంతో శివలింగాన్ని అభిషేకిస్తూ దాంతో సంధ్యావందనం చేసి అర్ఘ్యప్రదానం చేస్తూ ఆ ఒడ్డు మీద కూర్చుని ఆయన 1000 సంవత్సరాలు మహాతపస్సు చేశాడు. ఆ తపస్సు అపూర్వమైన తపస్సు, ఆ అర్చన అత్యద్భుతమైన అర్చన. అటువంటి అర్చన మానవ మాత్రుడు చేయలేడు, పరమభక్తితో చేశాడు ఆయన. ఆ అర్చనకి మెచ్చుకుని ఈశ్వరుడు ఆనందంతో ఎదురుగుండా వచ్చి తల ఇలా ఊపాడు, గట్టిగా ఊపాడు. ఆ తల ఎందుకు ఊపాడు? నాయన ఏమి తపస్సురా, ఏమి నిష్ట, ఇటువంటి అద్భుతమైన తపస్సు, ఇటువంటి నిష్ట ఇంతకు పూర్వం నేను ఎప్పుడూ ఎక్కడ ఎవరి దగ్గర చూడలేదు, అందుకే ఆనందిస్తున్నాను, ఆనందంతో తల గట్టిగా ఊపుతున్నాను అని ఇలా ఊపాడు. అప్పుడప్పుడు మనం భజనలు వింటున్నప్పుడే తల ఊపుతున్నాం కదా, అటువంటిప్పుడు పరమాత్ముని తపస్సు చూస్తే మరో పరమాత్ముడి తలవపడంలో ఆశ్చర్యం ఉంది. గట్టిగా తలవపడంలో ఈ చెవులుకున్నటువంటి దుద్దు ఊడిపోయి పడిపోయింది అక్కడ. ఆ దుద్దుకి మణులు తాపడం చేయబడి ఉన్నాయి. మణులు తాపడము చేయబడినటువంటి దుద్దు అక్కడ పడింది కనుక మణికర్ణిక ఘట్టము అన్నారు దాన్ని. కర్ణిక అంటే చెవులకు పెట్టుకునే దుద్దు, దానికి ఏమున్నాయి, మణులు ఉన్నాయి. కాబట్టి మణులు ఉన్నటువంటి దుద్దు కనుక మణికర్ణిక, అది పడిన స్థలం కనుక మణికర్ణిక ఘట్టం. ఆ ఘట్టం దగ్గర విష్ణువుని మెచ్చుకుని, ఈరోజు నుంచి ప్రపంచానికి నువ్వే పరిపాలకుడివి, నిన్ను మించినవాడు ఉండడు, నాకంటే నీకే గుళ్ళు ఎక్కువ ఉంటాయి, నీకే ఎక్కువ శక్తి ఉంటుంది, ప్రజలు నిన్నే ఎక్కువ గౌరవిస్తారు, నీ గుళ్ళల్లోనేమో పాయసం, దద్దోజనం, పులిహార వంటి అపూర్వమైన నైవేద్యాలు ఉంటాయి, నేను మాత్రం అన్నీ నీకు ఇచ్చి ఉట్టి బూడిద నీళ్లు ఇటువంటివి అరటిపండు ఇలాంటివే సేకరిస్తాను, భోగాలు నీకు త్యాగాలు నాకు ఈరోజు నుంచి ఏర్పాటు చేస్తున్నాను, ఈ మనిద్దరికి ఎప్పుడన్నా పొరపాటున ఏదర్మార్గుడైనా తగాదా పెడితే నువ్వు నన్ను జయించే శక్తి ఇస్తున్నాను. అప్పుడప్పుడు ఈ దుష్టులేని భక్తులు ఏం చేస్తారు, మీ ఇద్దరు కొట్టుకోండి అంటారట శివకేశవులు కూడా. ఈ భక్తుల మాట కాదనలేక శివకేశవులు కాసేపు యుద్ధం చేసినట్టు నటిస్తారు, అది నటన. ఆ నటనలో కూడా నువ్వు నా మీద బాణం వేస్తే నేను నీకు లొంగిపోతాను, నువ్వు సమస్త లోకానికి అధిపతివి, నోటితో చెప్పడం కాదు, నిజంగా నిన్ను పట్టాభిషిక్తుని చేస్తాను అని వెంటనే ఏం చేశాడు, విశ్వకర్మాణమాహూయ, విశ్వకర్మ భగవాను అని పిలిచాడు. విశ్వకర్మ అంటే సామాన్యుడు, విష్ణువు యొక్క అవతారం అండి. అసలు ఆయన లేకపోతే వాళ్ళు ఇన్ని గుళ్ళు ఇన్ని విశేషాలు లేనేలేవు. అసలు సూర్యుడు భార్య సంధ్యాదేవికి కూడా తండ్రి ఆయన. అన్ని భగవత్ స్వరూపాలనండి, వాళ్ళు ఒకరికొకరు సేవ చేస్తారు, వాళ్ళ సమస్త లోకాలని పరిపాలించగలరు. శివుడి యొక్క గొప్పతనం ఏంటంటే ఇటు పరిపాలన చేస్తాడు, మళ్ళీ భక్తులకు దాసుడు అవుతాడు. అలాగే విశ్వకర్మ రూపంలో ఉన్న విష్ణువునే పిలిపించి ఒక అపూర్వమైనటువంటి భవన నిర్మాణం చేయమన్నాడు. అద్భుతమైన భవనాన్ని వెంటనే విశ్వకర్మ నిర్మాణం చేశాడు. అది మామూలు భవనం కాదు, గోశాల. మొట్టమొదటి గో సంరక్షణ సమితి పెట్టినవాడు ఎవరంటే ఈశ్వరుడు విశ్వకర్మ ద్వారా చేయించాడు అనమాట. స్వధేనుశాలాయాం రమ్యం కరయామాసతేన చ, కొత్త అందమైన ఒక గొప్ప గోశాల విశ్వకర్మ ద్వారా నిర్మాణం చేయించాడు. ఆ శాల ఏ వైపు చూచినా 100,000 యోజనములు ఉందట. ఇంకా యోజనం అంటే 8 మైళ్ళు, 800,000 × 800,000 చదరపు మైళ్ళు అట. ఆలోచించడం ఒకసారి, 800,000 × 800,000 చదరపు మైళ్ళ విస్తీర్ణము కలిగిన ఒక మహాగోశాల ఆకాశంలో నిర్మాణం చేయించాడు. ఆ గోశాల మధ్యలో ఓ పెద్ద సింహాసనం ఏర్పాటు చేయించాడు. మళ్ళీ ఆ సింహాసనం మీద ఒకేసారి 1 కోటి మంది కూర్చోవచ్చటండి, అయ్యి అంత పెద్ద సింహాసనం అంట. సింహాసనం చుట్టూ గొప్ప వేదిక కూడా పెట్టాడు. వేదిక మీదకి వచ్చే జనం తేలిగ్గా రావచ్చు అనమాట, మెట్లెక్కలేని వాళ్ళు కూడా ఎక్కగలరు. అంటే ఆ రోజుల్లోనే మనకి ఎస్కలేటర్ పెట్టాట, అంటే కింద మెట్టు మీద నిలబడితే ఆ మెట్టలా పైకి వచ్చేస్తుందట. అంటే ఈ బోర్డు ఎస్కలేటర్లు వీళ్ళు కనిపెట్టలా, ఎప్పుడో శివుడే విశ్వకర్మ ద్వారా ఏర్పాటు చేయించాడు. ఇప్పుడు మనం ఎలక్ట్రిసిటీ ఉంటే నడిచే ఎస్కలేటర్లు పెట్టాం, ఏ ఎలక్ట్రిసిటీ లేకుండా శివ అంటే చాలు కింద పెట్టలా పైకి వెళ్ళిపోతుందట. అలాంటి అద్భుతమైనటువంటి ఎన్నో చాతుర్యములన్నీ విశ్వకర్మ నిర్మాణం చేశాడు. ఆ తర్వాత వేదిక మీద పెద్ద సింహాసనం పెట్టాడు. ఆ సింహాసనం వెనకాతలు ఒక తెల్ల గొడుగు పెట్టించాడు, బంగారంతో తయారు చేయబడి కిందకిలా 4 వైపులా రత్నములు రాసులుగా వేళ్లాడుతున్న గొడుగట. గొడుగు ఏంటి, మధ్యలో కర్ర ఉంటుంది కదా, కర్ర చుట్టూతో గుడ్డ కడతారు. ఆ గుడ్డకు పూర్వం ముత్యాలు రత్నాలు వేళ్లాడదీసేవారు. అది నిజంగా పూర్తిగా గుడ్డ కాకుండా బంగారంతో తయారు చేయబడిన గొడుగు. గొడుగు మధ్యలో ఉన్న కర్ర కూడా బంగారమే. ఈ కిందకి వేళ్లాడుతున్నవి ముత్యాలు రత్నాలు అట. అటువంటి అపూర్వమైన సింహాసనం తయారు చేయించాడు. ఆ తర్వాత సమస్త వేదాలని శాస్త్రాలని అందమైన రూపములు ధరించి రమ్మన్నాడు. ఓ వేదాల్లారా, పురాణాల్లారా, ఇతిహాసాల్లారా, సకల శాస్త్రములారా, మీరంతా అందమైన రూపములు ధరించి రండి అనగానే వేదాన్ సర్వానాగమంశ్చ విధిం పుత్రైర్మునీనపి, మొత్తం వేదములు నాలుగు కూడా నాలుగు రూపాలు ధరించాయి. మొత్తం పురాణములు ఇక్కడంటే 18 పురాణాలు కానీ అనంతలోకంలో కోటాను కోట్ల పురాణాలు ఉన్నాయి. ఇక్కడ మనం సామాన్య మానవులం గనక గట్టిగా 18 పురాణాలు చదవడానికి వినడానికి జీవితం సరిపోదు గనక పురాణాలు చదవడానికి వాడిని వీడు వీడిని వాడిని తిట్టుకోవడానికే సరిపోదు. వాడు ఎలా అన్నట్ట, వీడు ఎలా అన్నట్ట అని ఇతరులలో తప్పులు పట్టుకుని ఇతరులను ఎలా పడగొడదామా అని ఈర్ష్యా సూయాద్వేషాలతో బ్రతికే జీవులకి తెల్లారుతుంది, రాత్రి అవుతుంది, మళ్ళీ తెల్లవారుతుంది, మళ్ళీ రాత్రి అవుతుంది, ఈలోపు విడిపోతాడు. ఇప్పుడు పురాణాలు చదివే సమయం ఎక్కడుందండి మనకి? అందుకనే వేదవ్యాసులు వారు కోటాను కోట్ల పురాణములు అయితే మానవులు చదవలేరని వాటిని 18 కింద కుదించాడు. కానీ అసలు లోకాలలో, బ్రహ్మాది లోకాలలో, కైలాసం వంటి లోకాలలో అసంఖ్యాక పురాణములు ఉన్నాయి. ఈ పురాణములన్నీ పురుష రూపం ధరించాయి. వేదములు అందమైన బ్రహ్మచారుల రూపం ధరించాయి. శాస్త్రములు స్త్రీ రూపములు ధరించాయి. ఇది కాకుండా బ్రహ్మగారిని పిలిపించాడు మహానుభావుడు ఈశ్వరుడు. నువ్వే ఇప్పుడు వేదమంత్రాలు చదవాలన్నాడు. బ్రహ్మగారు వచ్చారంటే బ్రహ్మగారితో పాటు ఆయన పుత్రులు, ఆయన శిష్యులు రావాలిగా. అందుకని బ్రహ్మ మానస పుత్రులైన మరీచి, అంగిరుడు, కశ్యపుడు మొదలైనటువంటి వాళ్ళు, వాళ్లతో పాటుగా వాళ్ళ శిష్యులు, వాళ్ళ ప్రశిష్యులు, వారి పుత్రులు, పౌత్రులు, ప్రపౌత్రులు, వారి అనుయాయులు, వారి యొక్క శాఖోపశాఖలు కలిగినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కట్టకట్టుకొచ్చారు. ఇది కాకుండా స్త్రీలు, అప్సరసలు మొదలైనటువంటి వాళ్ళు వచ్చారు. ఇంతమందితో కలిసినటువంటి వాళ్ళంతా అక్కడికి వచ్చి రకరకాల కానుకలు పట్టుకొచ్చారు. కొందరు నగలు పట్టుకొచ్చారు, కొందరు రత్నాలు పట్టుకొచ్చారు, కొందరు ఫలాలు పట్టుకొచ్చారు, కొందరు పుష్పాలు పట్టుకొచ్చారు, కొందరు గొడుగులు పట్టుకొచ్చారు, కొందరు పాదుకలు పట్టుకొచ్చారు, కొందరు వస్త్రములు పట్టుకొచ్చారు, మరికొందరు శస్త్రములు పట్టుకొచ్చారు. కత్తులు, కటార్లు, ఆయుధాలు కూడా పట్టుకొచ్చారన్నమాట. ఇవి కాకుండా గాయకులు వచ్చారు కొంతమంది. వీళ్ళందరి చేతుల్లో వీణ, మృదంగం మొదలైనవన్నీ ఉన్నాయి. ఎవరు ఎలా వాయించాలలో వాయించడం మొదలుపెట్టారు. ఈ వాయించేవాళ్ళు వాయిస్తూ ఉంటే గాయకులు మృదువుగా మధురంగా పాడుతున్నారంట. కొంతమంది పాడితే మృదువుగా ఉంటుందండో, కొందరు పాడితే మైకులు పగిలిపోతాయి, వినేవాళ్ళు ఎప్పుడు బయటికి పోదాం అనుకుంటారు. అలా కాకుండా అత్యంత మృదు మధురమైన కంఠములతో అద్భుతంగా పాడేవాళ్ళు వచ్చి పాడడం మొదలుపెట్టారు. ఈ సభ అట్టహాసంగా ప్రారంభమయ్యింది. అప్పుడు ఈశ్వరుడు, దేవతలారా, మునులారా, ప్రజాపతులారా, ఈ సమస్త లోకాలకి అధిపతిగా శ్రీ మహావిష్ణువుని నియమించాను. ఆయన ఏమి ఆజ్ఞాపిస్తే అది మనం చెయ్యాలి. ఆయన ఆజ్ఞ మనకి శిరోధార్యం. కేవలం నియమించడం కాకుండా మీ ఎదురు ఉండా ఆయన్ని పట్టాభిషిక్తుడి చేస్తున్నాను. అత్యావశ్యక సమయాల్లో తప్ప తక్కిన వేళల్లో ఆయన మాట నేను కూడా వింటాను. కాబట్టి మీరందరూ ఈరోజు నుంచి ఆయన్ని గురువుగా, దైవంగా, ప్రభువుగా, రక్షకుడిగా గౌరవించండి అని సింహాసనం దగ్గరికి స్వయంగా తానే ఉండి తీసుకొచ్చాడు. విష్ణువుని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అమ్మవారి శక్తి మహాలక్ష్మిని సృష్టించి ఆయన పక్కన కూర్చోబెట్టాడు. ఇప్పుడు అభిషేకం చెయ్యాలి. ఎప్పుడు సింహాసనం మీద కూర్చోబెట్టాక ప్రభువుగా అభిషేకం చేసిన తర్వాతే అప్పుడు ప్రభు అని పిలువబడతాడు. అభిషేకానికి ఏం చేయాలి? రకరకాలైనటువంటి బంగారపు కొండలు తెప్పించారు. ఆ కొండలన్నీ బంగారపు కొండల చుట్టూతో కూడా నవరత్నాలు తాపడం చేయబడ్డాయి. నవరత్న ఖచ్చితమైన హేమ ఘటాలు, ఈ బంగారు ఘటాలు, సువర్ణ ఘటాల నిండా గంగాజలం వంటి సకల నదీ నదజలాలు తెప్పించారు. అక్కడితో అక్కడ అందులో సర్వౌషధి రసై దివ్యై, రకరకాల ఔషధీ జలాలు తెప్పించారు. మూలికల రసాలు అందులో పోశారు, సుగంధ ద్రవ్యాలు పోశారు. ఇటువంటి కుంభములు, 5 కుంభములు ఏర్పాటు చేశారట, పెద్ద పెద్ద కుంభములు. ఈ కుంభముల నీళ్లు పట్టుకొచ్చి స్వయముగా ఈశ్వరుడు బ్రహ్మాది దేవతల సమక్షంలో లక్ష్మీనారాయణుల శిరస్సును పోశాడు. అదేమో గోశాల. ఆ గోశాలలో అపూర్వమైన సింహాసనం, సమస్త దేవతలు ఉన్నారు. అక్కడ విష్ణువు శిరస్సున జలం పోసి సాక్షాత్ రుద్రుడు అభిషేకించాడు. అభిషేకించాక ఏమన్నాడు? ఈరోజు నుంచి ఈ విష్ణువు నాకు కూడా నమస్కరింపదగినవాడు. అత ప్రభృతిలోకేశ మన్నిదేశాదయం హరిహి మమ వంద్యః స్వయం విష్ణు జాత సర్వశృణోతు. అందరూ వినండి, ఈరోజు నుంచి విష్ణువుని నేనే గౌరవిస్తున్నాను కనుక మీరు గౌరవించాలి. ఎవరైనా విష్ణుద్వేషం వహించారా వాళ్ళని నేను వధిస్తాను, లేదా వాళ్ళని శపిస్తాను. ఆయన ఏ అవతారం ఎత్తినా ఏ రూపంలో ఉన్నా గౌరవిస్తాను. ఓ హరి, నువ్వు కూడా ఈరోజు నుంచి ఈ జనానందరినీ నిష్పక్షపాతంగా పరిపాలించు. వేదములు నిన్ను ఈరోజు నుంచి విష్ణువు మహానుభావుడని కీర్తిస్తాయి అని పలికి ఈశ్వరుడే స్వయంగా నమస్కరించాడు. పార్వతీ నమస్కరించింది, దేవతలు నమస్కరించారు. అప్పుడు గరుడధ్వజుడైన విష్ణువు తాను కూడా పరమాత్మకు నమస్కరించి, నీ కరుణ చాలా గొప్పది, ఆ మహాత్ముడి వయ్యుండి కూడా నన్ను ఇంత అధికుండి చేశావు, కాబట్టి నిరంతరం నేను నిన్ను పూజిస్తాను. నిన్ను పూజించినప్పుడల్లా నాకు శక్తి లభిస్తుంది, నువ్వు నన్ను పూజిస్తే నీకు శక్తి లభిస్తుంది. ఈ విధ ఇంకా మనిద్దరం కూడా శివకేశవులం, పరస్పరం ఒకరినొకరు అర్చించుకుందాం. నేను నిన్ను అర్చించినంతకాలం నేను సర్వశక్తివంతుడు అవుతాను, నువ్వు నన్ను అర్చించినంతకాలం నువ్వు సర్వశక్తివంతుడు అవుతావు. ఈ ఇద్దరికీ భేదం పాటించేవాళ్ళు ఎన్ని యుగములైనా కాలసూత్రం అనే నరకంలో పడిపోదురుగాక అని శపించాడే. అందుకే ఎప్పుడైనా శివద్వేషంతో విష్ణువుని పూజించినా, విష్ణుద్వేషంతో శివుణ్ణి పూజించినా ఆ ఇద్దరు కాలసూత్రం అని ఒక నరకంలో పెడతారు. అనగా అక్కడ భయంకరాకారంలో ఉన్నటువంటి యమకింకరులు మెడకి తాడు వేసి గొరగొర ఈడ్చేస్తారు, దానికి కాలసూత్రం అని పేరు. మెడకి తాడేసి ఈడిస్తే కొంపే మునుగుతుందండి అని అడిగాడు ఒకడు. ఒకసారి అక్కడికి వెడితే తెలుస్తుంది. అప్పుడు ఆ యమకుండంలో నేల కంది కంపలం ఉంటుందిట. మీరు ఎప్పుడో కంది చేను చూసే ఉంటారు కదా, కంది చేను ఇలా నరికేస్తే ఆ కింద ఉన్నటువంటి కొంకులు భయంకరమైన ముళ్ళల్లో ఉంటాయి. అక్కడ రెండు సార్లు చెప్పులు లేకుండా నడిస్తే ఇక జీవితంలో నడవక్కర్లా. నరకబడినటువంటి కంది చేను భయంకరమైన ముళ్ళ కంటే ప్రమాదమైనది. అటువంటి విచిత్రమైన ముళ్ళు కాలసూత్రం అనే నరకంలో ఉంటాయి. ఆ నరకంలోకి ఈ పాపాత్ముడిని తీసుకొస్తారు. ఎవరు ఎవరిని తీసుకొస్తారు? శివుణ్ణో విష్ణువునో తిట్టి ఇతరులను పూజించేవాళ్ళని. శివుణ్ణి తిట్టి విష్ణువుని పూజించినా, విష్ణువుని తిట్టి శివుణ్ణి పూజించినా ఈ నరకానికి పట్టుకొస్తారు. అక్కడని ముళ్ళు అని చెప్పాను కదా, ఆ ముళ్ళ దగ్గరకు వచ్చాక యమకింకరులు ఏం చేస్తారు? ఎరా పాపాత్ముడా, భూలోకంలో ఉండి విష్ణువుని తిట్టి శివుణ్ణి పూజిస్తావా, లేక శివుణ్ణి తిట్టి విష్ణువుని పూజిస్తావా, ఇప్పుడు చూసుకోరా అని వాడి మెడకు తాడు కడతారు. ఆ తాడు ఎంత తాడు అనుకుంటున్నారు? భయంకరమైన వజ్రముల కంటే కఠోరంగా ఉండే విచిత్రమైన బొడిపల వంటి ముళ్ళు కలిగిన తాడు అది. ఆ తాడు కూడా ముళ్ళ తాడు అనమాట. అప్పుడప్పుడు చూసారా పెద్ద పెద్ద గోడలకి పైన ఓ తాడు తగిలిస్తారు, తేగ. ఆ తేగ కంటే ప్రమాదం అండి బాబు ఇది, ఆ ముళ్ళ తేగ కంటే. అటువంటి తాడు మెడకేసి బర్రులు లాగుతూ ఉంటే ఈ మెడ చుట్టూ ముళ్ళతాడు, దాంతోపాటు కింద కంప, ముళ్ళ కంప, దాని మీద ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి వాడిని ఈడుస్తూ ఉంటే వాడి శరీరం ముక్కలు ముక్కలైపోతుంది, మళ్ళీ అతుక్కుపోతుంది. యమలోకంలో చావు ఉండదు, చచ్చాక ఎక్కడికి వెళ్ళాడు కనుక చచ్చే చావు తప్ప చావు ఉండదు. వాడి శరీరం చిన్నాభిన్నం అయిపోతూ ఉంటే బాబు బాబు అని అలమటించిపోతాడట. అలాంటి కాలసూత్రం అనే నరకం చూడాలనే కోరిక ఎవరికైనా ఉంటే చెయ్యొద్దండి, వాళ్ళకి సులభోపాయం నేను చెప్తాను. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఎప్పుడూ శివకేశవులకు భిన్నత్వం పాటించరాదు, అభిన్నత్వంతో ఉండాలి అని ఆనాడు శివకేశవులు తీర్మానించారు. ఆపై మహేశ్వరుడు మళ్ళీ త్వంకర్త సర్వలోకానాం భర్త హర్త మదాజ్ఞయ దాత ధర్మార్థకామానాం శాస్త దుర్ణయ కారిణాం. ఈరోజు నుంచి నువ్వు లోకాలను సృష్టించగలవు, లోకాలని పోషించగలవు, నీలో లయం చేసుకోగలవు, అందరికీ అన్ని వరాలు ఇవ్వగలవు, ధర్మార్థ కామమోక్షాలు ఇవ్వగలవు, అందరినీ అదుపులో పెట్టగలవు. ఎవడైనా పిచ్చి పని చేస్తే ఆ పిచ్చి పనులు చేసిన వాళ్ళని శిక్షించే బాధ్యత కూడా నీదే. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అన్నీ నీకు ఇస్తున్నాను. ఇంతెందుకు స్వతంత్రముగా నాకు చెప్పకుండా ఎప్పటికప్పుడు దుష్ట శిక్షణకు అవతారాలు ఎత్తును. నీ భక్తులకి నేను ఉత్తమ మోక్షం ఇస్తాను. నిన్ను ద్వేషిస్తే వాడిని శిక్షిస్తాను. నువ్వు ఏ అవతారంలో ఉన్నా నీకు నేను నమస్కారం చేస్తాను అని పలికి ఆయన అదృశ్యమైపోయాడు. ఆ తర్వాత నేను ఏ ప్రాంతంలో శివుని చేత పట్టాభిషేకం చేయించుకున్నానో ఆ ప్రాంతమునకు గోలోకం అని పేరు పెట్టాను. దానికి గోలోకం అని పేరు. అక్కడ రాధ అనే పేరుతో ఒక జగన్మాత పుణ్యదేవత, ప్రేమైక దేవత ఉంటుంది. అక్కడ పుణ్యశీల, సుశీల ఇటువంటి గొప్ప గోవులు ఉంటాయి. ఆ గోలోకంలో గోవులను సంరక్షిస్తూ లక్ష్మీ సమేతంగా రాధా సమేతంగా నేను అప్పుడప్పుడు అనేక లీలలు చేస్తాను. కొంతకాలం పోయిన తర్వాత వైకుంఠం అనే ఒక లోకం సృష్టించుకుని అక్కడేమో విష్ణు రూపంతో గోలోకంలో కృష్ణ రూపంతో ఉండడం మొదలుపెట్టాను. ఇప్పుడు నీకు అర్థమయ్యే ఉంటుంది, ఆ గోలోకంలో ఉన్న కృష్ణుని నేనే, వైకుంఠంలో ఉన్న విష్ణువుని నేనే. ఈశ్వరుడు నాకు ఇచ్చిన మహాశక్తి వల్ల ఎప్పటికప్పుడు అనేక అవతారాలు ఎత్తుతూ ఉంటాను. మత్స్యావతారం ఎత్తాను, కూరమావతారం ఎత్తాను, వరాహావతారం ఎత్తాను, ధన్వంతరి అవతారం ఎత్తాను, మోహిని రూపం ఎత్తాను, ఇలా అనేక అవతారాలు నాకున్నాయి. ఆ అఖండమైన అవతారాల్లో 22 అవతారాలు చాలా గొప్పవి. అందులో ఇప్పుడు ఎత్తింది రామావతారం. రామావతారం అనే పేరుతోటి నేను ఎందుకు ఎత్తాను అంటే, ఈ అవతారం పరమ పాపాత్ముడైన రావణుణ్ణి సంహరించి ధర్మాన్ని లోకంలో సుస్థిరం చేయడానికి ఎత్తాను. రావణుడు నరవానరుల చేతిలో తప్పింకెవరి చేతిలో మరణం పొందడు, అందుకని పూర్ణ మానవుడిగా అవతరించాను. వాణ్ణి చంపడమే కాక అసలు ధర్మం మానవులలో ఇలా ఉండాలి అని లోకానికి చాటాలనుకున్నాను. రామో విగ్రహవాన్ ధర్మ అని లోకానికి చాటడం కోసమనే నేను పరమ పవిత్రమైన సూర్యవంశంలో దశరథ మహారాజుకు పుత్రుడై పుట్టాను. అందులో నేనే రాముణ్ణి. ఇందాక ఈశ్వరుడు నాకు నమస్కరించడానికి గల కారణం నేను విష్ణువునని తెలుసు కనుక. ఇంకా భరత లక్ష్మణ శత్రుఘ్నుడు నా సోదరుడు, ఈ పక్కనున్నవాడు లక్ష్మణుడు. అథ పిత్రాజ్ఞయా దేవి ససీత లక్ష్మణ సతీ ఆగతోహం వనే చాద్య దుఃఖితౌ దైవతో భవం. దైవయోగం ఉన్నది కనుక మేమిద్దరం మా తండ్రి గారి ఆజ్ఞ వల్ల సీతా సమేతంగా అరణ్యానికి వచ్చాం. తీరా అడవికి వచ్చిన తర్వాత నా భార్య సీతని రావణుడు అపహరించాడు. వాణ్ణి వెతుక్కుంటూ సీత కోసం దుఃఖంతో సీత సీత అంటూ వెడుతున్నాను. దేవి, మానవుడి రూపంలో ఉన్నాను కనుక నేను సీత ఎక్కడుందో నా దివ్య దృష్టితో చూడకూడదు. అందుకే సీత ఎక్కడుందో పట్టించుకోకుండా సీత కోసం సామాన్య మానవుడిలా ఏడుస్తున్నాను. ఇప్పుడు నేను అదృష్టవంతుణ్ణి. ఎందుకని, సమస్త లోకేశ్వరి జగదంబ పరమేశ్వరి అనుకోకుండా దర్శనమిచ్చింది, తనయంత తాను దర్శనమిచ్చింది. సీతా ప్రాప్తి వరో దేవి భవిష్యత్తిన సంశయక. నా దుఃఖం తొలగిపోతుంది, సీత నాకు లభిస్తుంది, ఆ వరం నువ్వు నాకు ఇవ్వాలి. అసలు నువ్వు దర్శనం ఇవ్వడం వల్లే కష్టాలు తొలగిపోయాయి, నాకు వరం వచ్చినట్టే. ఇప్పుడు ప్రత్యక్షంగా ఎలాగో ఉన్నావు కాబట్టి శీఘ్రకాలంలో సీతారాముల సమాగమం జరగాలి అని సంకల్పించు. నీ సంకల్పం వ్యర్థం కాదు, అమోఘం. ఆ పాపాత్ముణ్ణి, నీకు కూడా ద్రోహం చేసిన పాపాత్ముణ్ణి, రాక్షసుణ్ణి వధిస్తాను. నీకు కూడా ద్రోహం అంటే దానికి ఒక కారణం ఉందిరండి. ఒకప్పుడు రావణాసురుడు ఏకంగా పార్వతీదేవినే భార్యగా ఇచ్చేమని శివుణ్ణి అడిగట్ట. ఏకంగా రావణుడు ఎంత దుర్మార్గుడంటే శివుడి కోసం తపస్సు చేశాడు, ఆత్మలింగం కావాలన్నాడు. ఈలోపు ఏమైపోయింది, సీత 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 అని రాముడి వాళ్ళు అలమరించడానికి మూల కారణం అసలు కథ ఇది అనమాట. ఇక్కడుంది, తెలుసుకోవాలి మీరు. నారదునికి కంగారు వచ్చి శివపార్వతులు రావణునికి దర్శనమిచ్చారు. శివుడేమో భక్త పరాధీనుడు, రావణుడు అడిగితే ఆత్మలింగం ఇచ్చేస్తాడు. ఆత్మలింగం కనుక పొరపాటున లంకానగరంలో ప్రతిష్ఠితమైతే ఇహ రావణాసురుని ఎవరూ చంపలేరు. కాబట్టి శివుని ఆత్మలింగం రావణునికి దక్కకూడదనుకుని వైకుంఠానికి వెళ్ళాడు. వెళ్ళి విష్ణువుని ప్రార్థించాడు. అప్పుడు విష్ణువు ఆత్మలింగం వాడికి దక్కకుండా చేస్తానని తన వైష్ణవమాయని రావణునిలో ప్రవేశపెట్టాడు. రావణాసురుడు ఎదురుగుండా ఉన్న శివపార్వతుల్ని చూచి ఆత్మలింగం అడగడం మానేశాడు వైష్ణవమాయా ప్రయోగం వల్ల. పార్వతిని చూడగానే వ్యామోహం కలిగింది. ఏం కావాలో కోరుకోమంటే ఆత్మలింగం మర్చిపోయాడు. వాడి తపస్సు అంతా భంగం అయిపోయింది, వైష్ణవాయికి లోనైపోయాడు. నాకు ఈ పార్వతిని భారీగా ఇచ్చేయన్నట్ట, ఇచ్చేసానన్నాడు ఆయన. ఇది కొంతకాలం పోయాక పార్వతికి తెలిసింది, నువ్వు నన్ను రక్షిస్తావనుకుంటే నీ మాయా ప్రయోగంతో నన్నే రావణాసురుడికి భారీగా కోరుకునేలా చేస్తావా, అందువల్ల నువ్వు భవిష్యత్తులో మానవుడిగా పుట్టి సీతావియోగంతో సీతా సీత అని అలవటించిపోదువుగా కానీ చెప్పించింది. ఆ శాపం కావాలని నారదుడు ఇప్పించేలా చేశాడు. అది లేకపోతే రామావతారం ఉండదు కనుక. కాబట్టి అమ్మా, ఇదంతా నీ అనుగ్రహమే, నీ సంకల్పమే, నీ సంకల్పం నెరవేరుతుంది. నిన్ననాడు భారీగా కోరుకున్న పాపాత్ముడు రావణాసురుణ్ణి ఇప్పుడు సంహరిస్తాను, ధర్మ సంస్థాపన చేస్తాను, ఆశీర్వదించు. పార్వతీ పరమేశ్వరుడు ఎవరి మీద దయ చూపిస్తారో వాళ్ళు శీఘ్రకాలంలో దిగ్విజయాన్ని పొందుతారు. మహద్భాగ్యం మమాద్యైవ యద్యకార్ష్ణాం కృపాం యువాం యస్మిన్ స కరుణౌ స్యాతాం సధన్యః పురుషో వరః అని రామచంద్రుడు అన్నాడు అమ్మతో. పార్వతీ పరమేశ్వరుడు ఎవరి మీద దయ చూపిస్తారో వాడే మహాపురుషుడు, వాడే అదృష్టవంతుడు. ఇవాళ నా అదృష్టం పండింది అనగానే వెళ్ళిరా తండ్రి అన్నది ఆవిడ. ఇప్పుడు శివుడి దగ్గరకు వచ్చింది. శివుడి దగ్గరకు వస్తున్నంతసేపు ఆవిడ మనస్సులో విచిత్రమైన ఆలోచనలు వచ్చాయి. ఈశ్వరుడు ఏమన్నాడు? ఇతడు విష్ణువు అన్నాడు, అందుకే నమస్కరించానన్నాడు. నాకు నమ్మకం లేక శివుడి మాట కూడా కాదని రామచంద్రుణ్ణి సీతారూపంలో పరీక్షించాను. అంటే మహానుభవుడైన ఈశ్వరుడి మాట కాదన్నట్టు అయ్యింది, మహాత్ముడైన విష్ణువుని పరీక్షించినట్టు అయ్యింది. ఈ రెండు దోషాలు నా చేత చేయబడ్డాయి. ఇప్పుడు నేను ఎందుకు ఈ పని చేశానో అనుకున్నది ఆవిడ. సర్లే, శివనామస్మరణ వల్ల ఏ దోషమైనా పోతుందంటారు పెద్దలు అనుకుని శివశివ శివశివ అని దగ్గరకు వచ్చింది. శివుడు ఎగాదిగా చూశాడు. పైకి మాట్లాడకుండా లోపల ఏమనుకున్నాడు? సతీ, ఇక నీకు నాకు వియోగం తప్పదు. నేను పూర్వం నీ మీద చూపించిన ప్రేమ ఇప్పుడు కూడా చూపిస్తే నా శపథం తొలగిపోతుంది, నేను చేసిన ఒక ప్రతిజ్ఞ దెబ్బతింటుందన్నాడు ఆయన. ఆయన మాట్లాడడు, ఈవిడ మాట్లాడదు, ఒకళ్ళొకడు చూసుకుంటే అలా ఉండిపోయారట. ఎవరి మనస్సులో ఏముందో ఇద్దరికి తెలియక కచ్చమా, వాళ్ళిద్దరికీ ఒకరి మనస్సులో ఒకళ్ళకి తెలుసు, అయినా పైకి తేలడంలా. అప్పుడు పరమేశ్వరుడు మానసికంగా సతీదేవిని విడిచిపెట్టి పైకి మాత్రం రా నాతో మనిద్దరం కైలాసానికి పోదామన్నాడు. వీళ్ళిద్దరూ ఇలా అనుకుంటున్న సమయంలో కుండబద్దలు కొట్టినట్టుగా ఆకాశవాణి ఇలా అన్నది, ధన్యస్త్వం పరమేశాన తత్సమోద్య తథాపణ కోపి అన్యస్త్రిలోకేస్మిన్ మహాయోగి మహాప్రభు. మహాత్మా, నువ్వు నిజంగా ధన్యాత్ముడివి. శపథం చేసావంటే ఆ శపథాన్ని నెరవేర్చుకునేటటువంటి వాడు ఈ ప్రపంచంలో ఎవడున్నాడు? ఒక కొంతమంది ఉంటారు, ప్రతిజ్ఞలు చేస్తారు, ఆ ప్రతిజ్ఞను యావజ్జీవితం నిలబెట్టుకోరు, క్షణాల్లో వాళ్ళ ప్రతిజ్ఞలు మారిపోతాయి. కానీ నీవలా కాదు, ఇచ్చిన మాట అటు సూర్యుడు ఇటు పొడిచినా నిలబెట్టుకుంటావు, కట్టుకున్న భార్యను కూడా విడిచిపెట్టడానికి సిద్ధపడ్డావు. ఇప్పుడు చాలామంది చూడలేదు అండి, మనం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? 24వ తారీఖు నాడు వస్తానంటాడు, 25 అంటాడు, 25 అయ్యాక 26 అంటాడు. ఇచ్చిన మాట ఎంత వరకు నిలబెట్టుకుంటున్నారు ఈ కలియుగంలో మానవులు? దానికి ఉదాహరణగా ప్రతి వ్యక్తి వాడి మనస్సును ఒక్కసారి మనస్సుని అదుపులో పెట్టుకుని నేను ఎంతవరకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నానని గ్రహించవచ్చు, మనకి మనమే సాక్ష్యమట. కానీ పరమేశ్వరుడు అలా కాదు, మాట నాడంటే ఆ మాట నిలబెట్టుకుని తీరుతాడు అని ఆకాశవాణి పలకగానే సతీదేవి ఒక్క క్షణకాలం తెల్లబోయి, పరమేశ్వర నువ్వు ఏమి శపథం చేసావు? ఆకాశవాణి నువ్వేదో శపథం చేసావని ఆ శపథాన్ని నిలబెట్టుకుంటున్నావని అంటోంది, నాకేమో కంగారు వస్తోంది. నువ్వు మాట్లాడకుండా ముందు పోతావు, రమ్మంటావు, నీ వెనకనే వస్తున్నాను, నీ మనస్సులో ఏముందో తెలియటం లేదు అన్నది. అప్పుడు ఆయన ఒక్క క్షణకాలం నీవు నమశివాయైచ నమశివాయ అని పిలవబడే మన ఇద్దరి యొక్క మంత్రాన్ని జపిస్తే నా శపథం నీకు తెలుస్తుందన్నట్ట. చెప్పట్లే ఆయన కూడా, నీవు ఒక మంత్రమును జపించు, అప్పుడు నేను ఏమి శపథం చేశానో అది నీకు తెలుస్తుందన్నాడు ఆయన. ఆ మంత్రం కూడా ఏ మంత్రం చివరికి వెళ్ళి, ఆ ఇద్దరి మంత్రమే, పార్వతీ పరమేశ్వరుడు యొక్క మంత్రమే. వెంటనే ఆవిడ శివునితో ప్రయాణం అవుతున్నది కనుక ఒక క్షణకాలం ప్రయాణం ఆపి ప్రయాణ మధ్యలో చేసే జపం అంతగా ఫలించదట. అందుకని కొన్ని విషయాల్లో మధ్యలో చేసే జపం ఆగి చెయ్యాలి అని శాస్త్రం. రామ రామ కృష్ణ కృష్ణ అనుకునేవాడు తింటున్నా తిరుగుతున్నా చెయ్యొచ్చు, కానీ కోరికతో ఏదన్నా మంత్ర జపం చేసేటప్పుడు మాత్రం స్థిరంగా కూర్చుని చెయ్యాలి. అందుకే ఈశ్వర ప్రయాణం కాసేపు ఆపు అని ఆపించి ప్రయాణం నందీశ్వరుడి మీద స్థిరంగా కూర్చుని భక్తితో ఓం నమశివాయైచ నమశివాయ అనే మంత్ర జపం చేసింది. వెంటనే ఆవిడికి అసలు విషయం అర్థమైంది. ఏమిటా విషయం? ఒకప్పుడు శివుడు విష్ణువుకి వరమిస్తూ, ఎవరైనా నీ విషయంలో నన్ను శంకిస్తే వాళ్ళని భార్యనైనా విడిచిపెట్టేస్తానన్నట్ట, అది శపథం. ఇప్పుడు ఏం జరిగింది మరి? శివుడు స్వయంగా రాముడికి నమస్కరించాడు, ఆయన విష్ణువు అన్నాడు. అంటే ఈవిడ నమ్మకుండా పరీక్షించింది, విష్ణు విషయంలో ఎవరు శంకించినా భార్య శంకించినా విడిచిపెట్టేస్తానన్నాడుగా శివుడు, ఇప్పుడు భార్యను విడిచిపెట్టేయాలి. అయ్య బాబు, ఎంత పెద్ద పొరపాటు జరిగింది! స్వయంగా నా భర్త విష్ణువునకు ఇంత గొప్ప వరం ఇచ్చాడా? విష్ణువుని శంకిస్తే నన్ను కూడా విడిచిపెట్టేస్తానన్నాడా. నేను ఆ విషయం తెలియక అనవసరంగా ఆయన్ని పరీక్షించాను, ఇప్పుడు ఈయన నన్ను విడిచిపెట్టేస్తాడు, ఎలా విడిచిపెట్టేస్తాడో తెలియటం లేదు అని భయపడుతూ, ప్రభు ఒకవేళ నీవు నన్ను విడిచిపెట్టినా ఇంకో రూపంలో ఉన్నా నన్ను మాత్రం విడిచిపెట్టకుండా తిరిగి స్వీకరించు అన్నదట. అక్కడి నుంచి ఈశ్వరుడు పాపం పార్వతీదేవి మనస్సులో, సతీదేవి మనస్సులో శోకం వస్తుందనుకుని ఇది తప్పించడానికి రకరకాల కథలు చెప్పడం మొదలుపెట్టాడు. ఎప్పుడైనా భార్య కిన్నురాలైతే ఆవిడ్ని డైవర్ట్ చెయ్యాలి, టాపిక్ ఎప్పుడు డైవర్ట్ చేసేసి మనస్సుకి శాంతత కలగజేయాలి, స్వస్థత కలగజేయాలి. అందుకని ఈశ్వరుడు, సతీ ఆనాడు ఎప్పుడో నువ్వు కర్ణికలు అడిగినట్టునో కొత్త కుండలాలు చేయిస్తానే, నీకోసం మంచి నగలు చేయిస్తాను అంటూ కబుర్లు చెప్పి మొత్తం మీద ఆవిడ్ని మాత్రం అందులోంచి బయటికి తీసుకొచ్చాడు. చిత్రం, ఆయన ఎన్ని ప్రయత్నములు చేసినా మనస్సులో ఉన్న కొంత విషణ్ణత్వం మాత్రం, మహావిషణ్ణ మానస గొప్ప దుఃఖం మాత్రం పోలేదట. ఈ శివుడు నన్ను విడిచిపెడతాడేమో, ఎప్పుడు విడిచిపెడతాడో, ఎలా విడిచిపెడతాడో, ఈశ్వరుడికి దూరమై నేను బ్రతకగలనా అనుకోవడం మొదలుపెట్టింది పాప ఆమె. ఇలా కొంతకాలం గడిచింది. చెప్పాడుగా విష్ణువుని పరీక్షించిన ఆ దోషం వల్ల ఆమెకు వియోగం తప్పదని ముందే శివుడు చెప్పాడు, అది ఎలా ప్రాప్తించిందో చూద్దాం. కొంతకాలం గడిచింది. ఇలా ఉండగా లోకశ్రేయస్సు కోసం మహాత్ములైన ఋషులు ఒక గొప్ప యజ్ఞం చెయ్యాలనుకున్నారు. పురాభవచ్చ సర్వేషాం అధ్వరో విధినా మహాన్ ప్రయాగే సమవేతానాం మునీనాంచ మహాత్మనాం. భూమండలంలో ప్రయాగ అని ఒక క్షేత్రం ఉన్నది. గంగానది ఒక పక్క నుంచి, యమునానది మరొక పక్క నుంచి ప్రవహిస్తూ రెండూ కలుస్తాయి. కనపడకుండా అంతర్వాహిరిగా సరస్వతి అనేది అక్కడ ఉంటుంది. ఈ గంగా యమునా తీరోత్సంగంలో ప్రయాగ క్షేత్రంలో ఋషులంతా చేరారు, ప్రజాపతులంతా చేరారు. లోకశ్రేయస్సు కోసం ఒక మహాయజ్ఞం చెయ్యాలనుకున్నారు. ఈ యజ్ఞం యొక్క ఉద్దేశం లోకశ్రేయస్సు, లోకంలో ఉన్నవాళ్ళు బాగుపడాలి, సకాలంలో భూమి మీద వర్షాలు కురవాలి, పంటలు పండాలి, పశువులు అభివృద్ధి చెందాలి. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక గొప్ప యజ్ఞం చేయాలనుకున్నారు. సిద్ధులు, దేవఋషులు, సనక సనందనాదులు, ప్రజాపతులు అందరూ అక్కడికి వెంచేశారు. ఆ సభకి అధ్యక్షుడిగా బ్రహ్మగారిని పిలిచారు. బ్రహ్మ వచ్చి అక్కడ పెద్ద పద్మాసనం మీద కూర్చున్నాడు. బ్రహ్మగారు కూర్చునుండగా వచ్చిన వాళ్ళంతా కూడా వినయంగా నమస్కారాలు చేస్తూ ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చున్నారు. భృగు, మరీచి, అంగిరుడు, కశ్యపుడు, క్రతువు, కణుడు, కుత్సువు, ఈ విశ్వామిత్రుడు, మైత్రేయుడు, ఇటువంటి మహానుభావులంతా వచ్చారు. వచ్చిన వాళ్ళంతా శాస్త్ర చర్చ చేయడం మొదలెట్టారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వాదం చేయడం మొదలెట్టారు. ఎవరి పాండిత్య బలంతో వాళ్ళు ఇదే గొప్పదంటే ఇదే గొప్పది, అదే గొప్పదంటే అదే గొప్పదని వాదోపవాదాలు చేయడం మొదలెట్టారు. చివరికి ఏది గొప్ప కాదు, గొప్ప గాంధీ లేదనుకోండి, ఊరికే పై పైకి అనుకుంటాంట మనం. అందుకే నానాశాస్త్ర లంపటులు అన్నారు. ఇక్కడ లంపటత్వం అంటే అందులో పడతారు, చివరికి ఏదో తెలుసుకోలేదు. కాసేపు యోగ అంటాడు ఒకడు, కాసేపు నాకు రోగ అంటాడు ఒకడు, ఒకడు జ్ఞానం అంటాడు, ఒకడు వైరాగ్యం అంటాడు, వాడు ప్రదక్షిణ అంటాడు, వాడు నా మొహం అంటాడు, చివరికి ఏదో తెలుసుకోలేదు. కొంతమంది కర్మయోగం అది. ఇవన్నీ ప్రక్రియలు, ఇవన్నీ చివరికి భగవంతుడిని పొందిస్తాయి. కానీ ఏదో ఒక దాని మీద మనస్సు లగ్నం కాని వాడు ఉంటాడే, వాడిని ఏమంటారంటే లంపటుడు అంటారన్నమాట. జ్ఞానులైతే ఇవన్నీ పరమాత్మ దగ్గరికి తీసుకెడతాయి అని ఒక నిశ్చితార్థానికి వస్తారట. ఈ అజ్ఞానంతో ఉన్నవాడు ఏం చేస్తారనమాట, ఓసారి ఏమో గురువుగారి కాళ్ళు పట్టుకుంటే ముక్తి అనుకుంటాడు. మళ్ళీ అంతలోనే కేవలం గురువుగారి కాళ్ళు పట్టుకుంటే ఆయన మొహం ఆయన మనకేస్తాడు, ఆయన కాళ్ళే ఆయనకి స్వాధీనంలో లేవు, కాళ్ళు నొప్పి అంటాడు, మన నొక్కమంటాడు, ఈ మొహం ఈ గురువుగారు ఈ కాళ్ళు నొప్పులు వచ్చేవాడు మనకేం ముక్తి ఇస్తాడు అని అనుకుని శారదా పరమేశ్వర చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే ముక్తి ఏమో అనుకుంటాడు. తేనా పరమేశ్వరికి ప్రదక్షిణ అయ్యాక మళ్ళీ ఏం చేస్తాడు, వాడు ఎవడో ఉంటాడు కదా ఒక్కడప్పుడప్పుడు నాస్తికవాదం చేసేవాడు, ఎవడండి నిన్ను ప్రదక్షిణ చేయమన్నాడు అన్నవాడు పురాణం అనగానే, ప్రదక్షిణ దండగట అభిషేకం మంచిదిట అంటాడు. మళ్ళీ ఎవడో వచ్చి అభిషేకం వద్దనగానే ఇంకో దానికి కడతాడు. ఇంకోటి వచ్చి శివుడికి నందికి మధ్యలో నడవకూడదు అంటాడు, నడిస్తే నువ్వు నాశనం అయిపోతావు అంటాడు. ఇంకా అక్కడి నుంచి వీడికి గంగ, అయి బాబోయ్ నేను నందీశ్వరుడికి శివుడికి మధ్యలో 4 నడిచానికి నేను నాశనం అయిపోతానేమో అనుకుంటాడు. నందీశ్వరుడికి శివుడికి మధ్యలో పెడితే నాశనం ఎప్పుడు కావు, అనవసరంగా నడవద్దన్నారు తప్ప ఏ అర్చన అభిషేకాలు జరుగుతున్నప్పుడు ఒట్టినే నడవద్దన్నారు తప్ప సర్వకాల సర్వావస్థలో నడవకుండా ఎలా కుదురుతుందండి అసలు, మీరు ఆలోచించండి. మన అచ్చక స్వామి వారు రోజు అభిషేకం చేసి శివుణ్ణి నందీశ్వరుణ్ణి కడగాలి, మధ్యలో 100 సార్లు నడవకుండా కుదురుతుందా? అలాగే శ్రీశైలంలో దర్శనానికి వెళ్ళేవాడు కరెక్ట్గా నందీశ్వరుడికి దగ్గర నుంచి నడిచండి దండం పెడతాడు నందికి శివుడికి మధ్యలో. కాబట్టి పూర్తిగా అర్థం తెలియకుండా దాని గురించి ఎవడో ఏదో చెప్పడం, ఇక అక్కడ నుంచి మీరు భయపడిపోవడం. అనవసరముగా మాత్రమే నందీశ్వరుడికి శివుడికి మధ్యలో నడవకూడదు. అందుకే పూర్తిగా విషయాలు తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు కూడా. అలా తెలుసుకోకపోతే కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఈ ఓటి కాదులండి, ఇలాంటి అజ్ఞానాలు చాలా ఉన్నాయి. అయ్యా ఇవన్నీ లంపటత్వం అంటారు. జ్ఞాని ఏం చేస్తాడంటే ఇవన్నీ పరమేశ్వర స్వరూపాలని భావించి ఏదో ఒక దాని మీద నిశ్చిత బుద్ధి పెట్టుకుని దేన్ని ద్వేషించక, దేనిని గుడ్డిగా నమ్మక, చివరికి పరమాత్మలో లీనమవుతాడు. ఈ లీనం కాని సామాన్యులు ఉంటారు కదా, వీళ్ళకు వస్తుందన్నమాట. నానాశాస్త్రవాద రతాహ అన్నారు. రకరకాల శాస్త్రాలు, రకరకాల వాదాలు, ఇవన్నీ కూడా ఉపయోగం ఎటువంటివి అంటే కూరగాయలు లాంటివట. ఒక మనిషి శరీర ఆరోగ్యం కోసం అన్నం ఒకటే దండ కదా, ఆ అన్నంలో కూరగాయలు కలుపుకుంటాడు. ఈ కూరగాయల్లో దొండకాయ, బెండకాయ, వంకాయ, అదేదో పుదీనా, వాడి మొహం మదీనా, ఇవి ఎన్నో ఉన్నాయి. ఇందులో అన్ని కూరగాయలు ఉపయోగకరమైనవి, కానీ కొన్ని కూరగాయలు మనకు పడతాయి, కొందరికి పడవు. అప్పుడు మనం ఏం చేయాలి, ఓహో నాకు గోంగూర పట్టం లేదనుకున్నప్పుడు గోరుగోర కొంచెం తగ్గించుకుని మిగతా వాడతాం. మనకి ఏది పడతామో ఆ కూరగాయలు తింటాం, దానివల్ల విటమిన్లు పెడతాయి, శరీరం బాగుపడుతుంది. కొందరికి పప్పు పడుతుంది, కొందరికి పప్పు పడదు. ఏం చేస్తాయి శరీరాల యొక్క లక్షణాలు ఇవి. ఇవన్నీ తెలుసుకుని మనకి ఏది అవసరమో దాన్ని స్వీకరిస్తాం, అనవసరమైన వాటి జోలికెళ్ళాం. దాన్ని తిట్టకూడదు మళ్ళీ, ఎందుకని ఒక్కొక్కటి బెల్లపావకే ఇష్టం అనుకోండి, ఎందుకురా బెల్లపావకే అని వాడు తిట్టద్దు. నీకు పడదది, వాడికి పడింది. ఇంకొకటి ఉన్నాడు నాకు బూరే కావాలంటాడు, ఇంకొకటి నాకు గారే కావాలంటాడు. ఈ పదార్థములలో ఏ పదార్థమైనా వ్యర్థమైనది ఉన్నదా? ఇవన్నీ జీవులకు ఆహారం. ఇవి కొందరికి కొన్ని పుష్టినిస్తాయి, కొందరికి కొన్ని ముదనిష్టినిస్తాయి. ఆ వ్యక్తికి ఏది పుడుతుందో దానిని వాడు స్వీకరిస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అదే ఏది పడదో దాన్ని స్వీకరిస్తే శరీరం అనారోగ్యం పాలవుతుంది. అలాగే ఇన్ని ఉపాసనా మార్గములలో ఏది నీ మనస్సుకి బాగా హత్తుకుంటే దేనివల్ల నీ మనస్సుకి శాంతి ఆనందము లభిస్తుందో, దేనివల్ల కుటుంబ వృద్ధి అవుతుందో అది పట్టుకో. తక్కిన వాటిని తిరస్కరించకని శాస్త్రాలు చెప్పాయి. అయినా ఇది మాత్రమే పనికొస్తుంది అంటాడు ఒకడు. నిజం చెప్తున్నానండి, ఒక ఆయన మా ఊళ్ళో ఉపన్యాసం చెప్పేవాడు, 40 రోజులు చెప్పేవాడు. కేవలం రాత్రిపూట కొబ్బరి ముక్కలు చేసుకుని కొబ్బరి కోరు అందులో ఇంత బెల్లం కలుపుకు తినేసేవాడు. ఆయనకి ఎప్పుడు దగ్గురాలా, నొసరాలా, 40 రోజులు ఉపన్యాసం చెప్పాడు. ఆహా ఆయన కొబ్బరి కోరును అదేదో అందులో బెల్లము పెట్టుకు తిన్నాడు, ఆయన వాయించి బాగా ఉపన్యాసం చెప్పాడు కదా అని నేను మర్నాడు ఆ కొబ్బరి కూర తిన్నాను. నా కొబ్బరి దెబ్బకి నా గొంతు రబ్బర్ అయిపోయింది, 30 రోజులు ఉపన్యాసం చెప్పలేకపోయాను. అంటే ఆ కొబ్బరి నాకు పడలా, మరి నేనేం చేయను? ఇవన్నీ ఎలా తెలుస్తాయంటే గురువుల యొక్క అనుగ్రహం ఉంటే నీ శరీరమునకు ఏది పనికొస్తుంది, నీ మనస్సుకి ఏ ఉపాసన నచ్చుతుంది, నువ్వు దేనివల్ల తరిస్తావో చెబుతాడు. అలా కాకుండా సొంత పెత్తనంతో మనమే నిర్ణయించుకుని అయిపోయాక, నిర్ణయం అయిపోయాక అప్పుడు చెప్తారన్నమాట. కొంతమంది చాలా తెలియని వాళ్ళు ఉండవు, ఏమంటే గురుగారు మేము ప్రదక్షిణకి వెళ్ళొచ్చా అంటే వాడు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చాడు, ఇంకెందుకు నన్ను అడగడం చెప్పండి. నేను అన్నం తినొచ్చా, అన్నం తిందామని అక్కడ పెట్టుకున్నాడు, ఆఖరిని ఇంకెందుకు తినొచ్చా అని అడగడం. కాబట్టి అయితే పూర్తిగా ఒక వ్యక్తి మీద, గురువు మీద బాధ్యత పెట్టాలి. అది కాకపోతే నువ్వే నీ దృఢచిత్తతతో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏమీ తీసుకోకుండా అదా ఇదా అని వాదోపవాదములు చేస్తే భ్రష్టులం అవుతాం. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది ఇలా వాదోపవాదాలు మొదలెట్టారు. జ్ఞానవాదోభవత్తత్ర నానా శాస్త్ర సముద్భవ, అనేక శాస్త్రముల నుంచి పుట్టిన రకరకాల వాదాలు చేసి ఏదీ తెలుసుకోలేకుండా ఉన్నారు. అప్పుడే తగాదాలు వస్తాయి. వాదములు లేకుండా ఉంటే ఏమండి ఈ పూట ఈ వేదం చదువుదాం, రేపు అది చదువుదాం, ఈ పని చేద్దాం అని ఒక నిర్ణయం తీసుకుని ఉంటే మీకు తగాదాలు రావు. కానీ వాళ్ళు ఇలాగే చేద్దాం అని ఎవరికి వాళ్ళు వాళ్ళల్లో డిస్కస్ చేసుకుని కొట్టుకుంటే అప్పుడు అక్కడ ఏదో తెలియని ఒక ఉపద్రవం పుడుతుందట. సరిగ్గా వీళ్ళంతా ఈ గందరగోళాలు చేస్తూ ఉంటే ఆ సభాభవనానికి ప్రత్యేకంగా రుద్రుడిని ఆహ్వానించారు. రుద్రుడు అక్కడికి సతీసమేతంగా వచ్చాడు. రుద్రస్స భవానీ గణ ప్రభు, భవానితో గణములతో వచ్చాడని మాత్రమే శివపురాణం చెబుతున్నది. ఎందుకంటే కొన్ని పురాణాల్లో సతీదేవి లేకుండా వచ్చాడని రాశారు, అది అసత్యం. మనకి శివపురాణమే ప్రమాణం. అమ్మవారు లేకుండా అయ్యవారు అంత తేలిగ్గా రాడు. ఆ ఇద్దరూ కలిసి ఆ సభకు వచ్చారు. బ్రహ్మాది దేవతలు అత్యాశ్చర్యచకితులైపోయి పిలిస్తే ఈ సభకు వచ్చాడా మహాత్ముడు అనుకుని ఆయనకు ఒక ఉన్నత ఆసనమిచ్చి కూర్చోబెట్టి పాదపూజ చేశారు. ఆ తర్వాత ఇంకా కొంతమంది వచ్చారు. ఎప్పుడు లేట్ కమర్స్ అని ఉంటారు, ఆఖరిన వచ్చి తలుపులు తీసి లోపలికి వస్తారు. ఆఖరిన బాగా లేట్ కమర్ ఒక ఆయన వచ్చాట. అందరూ వచ్చాక ఎప్పుడు ఆలస్యంగా రావడం ఆయన లక్షణం. ఆయనే దక్ష ప్రజాపతి, సతీదేవి యొక్క తండ్రి. అందరూ వచ్చాక చిట్ట చివరిగా వచ్చాడు ఆయన. దక్షుడు చూడగానే అందరూ లేచి నిలబడ్డారు, ఎందుకంటే కొంచెం రౌడీ ఆయన. ఆ రోజుల్లో దక్షుడు కొంచెం ఉద్ధతుడు, అందుకని వచ్చిన వాళ్ళంతా ఏం చేశారంటే కూర్చున్న వాళ్ళు వీడు కొంచెం రౌడీ, ఎందుకు వచ్చింది తగాదా పడ్డావు, ఇటువంటి వాడు కా అంటే కా, కీ అంటే కీ అంటే తగాదా లేకుండా ఉంటుంది, సుఖంగా ఉంటుంది అనుకుని లేచి నిలబడ్డారు. లేచి నిలబడి నమస్కారం చేసి, రావోయ్ దక్ష నువ్వు ఎంత గొప్పవాడివు అన్నారట. అప్పుడు దక్ష ప్రజాపతి అందరినీ ఇలా ఎగాదిగా చూశాడు. నేను రాగానే మొత్తం కుర్చీల్లో ఉన్న వాళ్ళంతా లేచి నిలబడ్డారనుకుని సంతృప్తి వహించాడు. ఎవరన్నా లేవకపోతే ఒళ్ళు మండిపోతున్నాడు ఆయనకి. ఎంత గొప్పవాడైనా ఈ దక్షుడికి నమస్కారం చెయ్యాలి, లేకపోతే దక్షుడు ఏ నేను వచ్చాను లేచి నిలబడవా నమస్కారం చేయవా అని కోపగిస్తాడనమాట. వాడికి అదో కర్మ. అహంకారి, అజ్ఞాని కొన్ని విషయాల్లో. అప్పుడు ఆయన అందరినీ చూశాక ఇప్పుడు ఇటుకేసి తిరిగాడు సభాధ్యక్షుడికేసి, వేదిక మీద ఉన్న వాళ్ళకేసి. వేదిక మీద ఇద్దరు ఉన్నారు, ఒకడు బ్రహ్మ మరొకడు రుద్రుడు. బ్రహ్మగారు తండ్రి కదా, అందుకని వినయంగా నమస్కరించాడు, తండ్రికి దండం పెట్టాడు. అక్కడ మాత్రం ఔచిత్యం వహించాడండో, ఏ నేను వచ్చాను నువ్వు తండ్రి అయితే నాకేం, రాజమండ్రి అయితే నాకేం, లే దండం పెట్టనులా. తండ్రికి మాత్రం నమస్కరించాడు. ఇప్పుడు శివుడికేసి ఇలా చూశాడు అని, అంటే లేచి నిలబడతాడేమోనని. ఆయన లేవలేదు, కాళ్ళు టపాటప నేల మీద వేసి టింగ్ టింగ్ అని కొట్టాడు. అబ్బే ఈయన టింగ్ టింగ్ అని కొట్టే ఆయన కదల్లా, ఈయన టింగ్ అని కొడితే ఆయన టంగ్ని లేస్తాడా. ఒళ్ళు మండిపోయింది ఆయనకి. ఇందాక నుంచి చూస్తున్నాను మామగారిని, మహాత్ముణ్ణి, యజ్ఞం చేసిన వాడిని, అటువంటి వాడిని నేను వస్తే లేచి నిలబడవా. ఏతేహి సర్వే చ సురాసురాభృశం నమంతి మాం విప్రవరాస్తథర్షయ కథం హ్యసౌ దుర్జనవన్మహామనాస్తు భూత్తు యః ప్రేత పిశాచ సంవృతః. ఈ దుర్మార్గుడు, ఇంతమంది మహానుభావులున్న సభలో నేను వస్తే లేచి నిలబడి నమస్కారం చెయ్యలేదు, గౌరవించలేదు, సరిగదా, కనీసం నోటి మాటతో అయినా పలకరించలేదు. మామగారు బాగున్నారా అంటే ఆయన నోట్లో ముచ్చలు దాలిపోతాయా? ప్రేత పిశాచాలతో చుట్టుకొనబడిన సంస్కారం లేని రుద్రుడు దుర్జనుడు. దుర్జనుడు పెద్దలకు నమస్కరించాడు. ఈ గర్విష్ఠి రుద్రుడు ఎలా అయ్యాడో, ఇంతమందికి నాయకుడు ఎలా అయ్యాడో తెలియదు. శ్మశానవాసి, ఎప్పుడు శ్మశానంలో పడి ఉంటాడు. నిరపత్రయ, ఇతడు నిరపత్రపుడు, సిగ్గులేనివాడు. త్రప అంటే సిగ్గు, నిరపత్రప సిగ్గులేనివాడు. అస్సలు ఇతనికి సిగ్గు ఉండదు, సిగ్గుంటే మంచి గొడ్లు కట్టుకోడు, దిగంబరుడై తిరుగుతాడు. అటువంటి వాడికి మీరంతా ఎలా నమస్కరిస్తున్నారో నాకు తెలియదు. లుప్త క్రియ, వేదములలో చెప్పిన క్రియలు ఆచరించడు. భూత పిశాచ సేవిత, భూతాలతో పిశాచాలతో సేవింపబడుతూ ఉంటాడు. మత్త, మత్తుడై ఉంటాడు ఎప్పుడు. అవిధ, నీతి నియమాలు లేనివాడు. ఇంకా కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు, నాస్తికులు, పాఖండులు వాళ్ళు. అందుకే బూడిద పూసుకుంటారు, శ్మశానాల్లో తిరుగుతారు. దుర్జనులు, పాపశీలు వీళ్ళంతా. ఇటువంటి వీళ్ళందరి సమక్షంలో నేను అవమానం పాలయ్యాను. ఇదంతటికీ ఇంత గందరగోళానికి మూల కారకుడు మా నాన్నగారు. బాడీ ఇచ్చాడు కానీ ఈ డాడీ అంటే నాకు అందుకే ఒళ్ళుమంట. నన్ను జీడిలో పట్టుకుని, శివుడు గొప్పవాడు, నీ కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యి అని నన్ను రెచ్చగొట్టాడు. మా నాన్నగారు ఈ సంబంధం చూశారు, సర్లే తండ్రి కదా మంచి సంబంధమే చూస్తాడులే అనుకుని బంగారం లాంటి నా కూతుర్ని ఎరిగి ఎరిగి నీచులకు శాస్త్రములు ఇచ్చినట్టుగా ఇచ్చేశాను వీడికి. నిజంగా బంగారం లాంటి నా కూతురికి మంచి సంబంధాలు ఎన్ని వచ్చాయో, ఆ సంబంధాలన్నీ మాని ఈ నీచుడికి నా కూతుర్నిచ్చాను, అందుకు నన్ను నేనే తిట్టుకోవాలి. మామగారంటే, పిల్లనిచ్చిన మామగారంటే తండ్రితో సమానమని కదా శాస్త్రాలు చెబుతున్నాయి. తండ్రి లాంటి వాడిని వచ్చాను, పోనీ నా మీద పండితుడనే గౌరవం లేకపోవచ్చు, ఋషి అనే గౌరవం లేకపోవచ్చు, బ్రహ్మమానసపుత్రుడైన ప్రజాపతి అనే గౌరవం కూడా లేకపోవచ్చు. ఏమీ లేకపోయినా పెద్దవాడు మామగారనే గౌరవమైనా చూపించాలి కదా. పిల్లనిచ్చిన మామగారు వచ్చినప్పుడు లేచి నిలబడి నమస్కరించాలి. నమస్కరించకపోతే కనీసం మామయ్య బాగున్నావా అని అడగాలి. టెన్షన్గా పింఛన్ వస్తుందా రిటైర్ అయ్యాక అని అడగడానికి నీ సొమ్మేమన్నా పోయిందా? ఇటువంటి వీడిని నేను క్షమించను. అని పలికి, రుద్రోహేయం యజ్ఞ బహిష్కృతో మే వర్ణేష్వతీతోత వివర్ణ రూప, ఈ వైకారికుడికి, వర్ణహీనుడికి, కులహీనుడికి, మతహీనుడికి, ఈ శ్మశానవాసికి నేను భయంకరమైన శాపం ఇస్తున్నాను. ఈరోజు నుంచి ఇతడు యజ్ఞముల నుంచి బహిష్కృతుడవుగాక. అంటే మేము ఎవరో యజ్ఞములు చేసినా ఇంద్రుణ్ణి, ఉపేంద్రుణ్ణి, దేవతల్ని పిలుస్తాం, వాళ్ళందరికీ హవిస్సిస్తాం, వాళ్ళందరూ కూర్చున్న చోట వీడికి హవిస్సు ఇవ్వం. అసలు ఈరోజు నుంచి రుద్రుడి యజ్ఞానికి పిలవం. ఇతడు రుద్రహీనుడు, అరుద్రుడు, వీడు పేరుకు రుద్రుడు తప్ప ఇతని దగ్గర శక్తి ఏమీ లేదు. కాబట్టి యజ్ఞములలో ఇతనికి వాటా ఉండదు. యాగములలో రుద్రుడు లేని యాగమే శ్రేష్టమవుగాక అన్నట్ట. అంటే యజ్ఞంలోకి ఇంక శివుణ్ణి పిలవడం అన్నమాట. రుద్రమావాహయామి స్థాపయామి పూజయామి అండవు. ఓం రుద్రాయ స్వాహ, రుద్రాయ ఏదన్నమ్మ అండట. రుద్రుడికి మాత్రం హవిస్సు ఇవ్వను, ఆహారం ఇవ్వను. అనగానే నందీశ్వరుడు పళ్ళు పటపట కొరికి, వరి వంచకుడా, మూర్ఖుడా, దక్ష, ఈ శివుణ్ణి అల్లుడనుకుంటావేమోరా, సకల లోకేశ్వరుడు ఆయన, విశ్వమునకు నాథుడు ఆయన, అటువంటి మహాత్ముణ్ణి శపిస్తావా? నీకు తెలుసో లేదో, వేదములు శివుణ్ణి శపించినవాడు భ్రష్టుడై నశించిపోతాడని శపించాయి. ఒకవేళ నువ్వు శాపం పెట్టినా శివుడికి ఇంత తగలసమా? మూఢుడా, ఇంకెప్పుడు ఇలా అనకు. వెంటనే శివుడికి క్షమార్పణ చెప్పి నమస్కరించరగానే అసలే కసితో ఉన్నటువంటి దక్షుడు మళ్ళీ పళ్ళు పటపట కొరికి, ఏమేమి ఈ అల్లుడికి, మూతిగిల్లుడికి నేను నమస్కారం చేయాలా? నీకు కూడా శాపం పెట్టేస్తున్నాను. ఈరోజు నుంచి శివుణ్ణి అనుసరించే వాళ్ళంతా వేదబాహ్యులైపోదురుగాక, మహర్షుల చేత త్యజింపబడుదురుగాక, నాస్తిక సిద్ధాంతం మీద ఆసక్తి కలిగిన వాళ్ళు అవుదురుగాక, బూడిద పూసుకుంటూ తినకూడనివి తింటూ ఎక్కడ పడితే అక్కడ తిరగండి, మద్యపానం మీద, స్త్రీల మీద ఆసక్తి పొందండి, జటాజూటాలు ధరించండి, బూడిద పూసుకోండి, ఎముకలు ధరించండి అన్నాడు. ఆయన శాపం పెడితే ఏమైనా తగులుతుందా? శివుడికి ఆ శాపాలు ఏం తగలవు, శివుడు పెడితే తగులుతాయి తప్ప, కానీ అజ్ఞానంతోలాగా పెట్టేట. ఓ రహస్యం చెప్పనా, శక్తిహీనుడు శాపం పెడితే అవతల శక్తివంతుడికి తగలదు. దానికి ఉదాహరణ రామాయణమే. రామాయణంలో రావణాసురుడు రంభని చెరిచాడు. అప్పుడు నలకూపరుడు ఇష్టం లేని స్త్రీ జోలికెడితే నీ తల పగిలిపోతుందని చెప్పించాడు. ఆ మర్నాడు వీడు పుంజికస్థలని అప్సరసను మళ్ళీ బలాత్కరించాడు, కానీ రావణాసురుడి తలకే పగల్లా. ఎందుకని, నలకూపరుడి శక్తి రావణాసురుడి శక్తి కంటే తక్కువ. రావణాసురుడి తపశ్శక్తి ముందు నలకూపరుడి శక్తి సరిపోక వాడు శాపం పెట్టిన తర్వాత ఎంతోమంది స్త్రీల జోలికెళ్ళాడు వాడు. చిట్ట చివరగా పుంజికస్థల అనే అప్సరసని బలాత్కరించాడు. అప్పుడు బ్రహ్మగారి కోపం వచ్చి, ఏ రావణ, ఈరోజు నుంచి ఇష్టం లేని స్త్రీని బలాత్కరిస్తే నీ తల పగిలిపోతుందని చెప్పించాక అప్పటి నుంచి ఇష్టం లేని స్త్రీ జోలికి మాత్రం వెళ్ళలేదు. అందుకే సీతను బలాత్కరించడానికి వాడు దడిశాడు. సీత జోలికి వస్తే ఎలాగో భస్మం అవుతాడు, అది వేరే విషయం. కానీ వాడిగ్గా వాడు ఎందుకని బలాత్కారం చేయలేదంటే, ఇష్టం లేని స్త్రీని ముట్టుకుంటే తల పగిలిపోతుందని బ్రహ్మశాపం పెట్టాడు. ఈ బ్రహ్మే ఈ వరాలు ఇచ్చినవాడు, తనకి ఆ వరాలు ఇచ్చినవాడే శపించాడు కనుక స్త్రీలని బతిమాలు కూడా మొదలెట్టాడనమాట. ఇదిగో నన్ను వరించవా వరించవా అని ఎత్తుకొచ్చి బతిమాలి బామాలి భార్యలు చేసుకున్నాడు తప్ప వాడు బలాత్కారంతో వెళ్ళాల. కాబట్టి ఎప్పుడూ కూడా శక్తి కలిగిన వాడు శపిస్తే ఆ శాపం ఫలిస్తుంది తప్ప, ఎవడబడితే వాడు వచ్చి ఇలా అయిపోవాలంటే అయిపోతుందా? నువ్వు నాశనం అయిపోతావు అని ఇతరులను శపించేస్తే ఏం తగలమండోయ్? ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు, ఆ గొప్ప వ్యక్తి యొక్క స్థాయి కంటే గొప్ప స్థాయి నీ దగ్గర ఉంటే అప్పుడు శాపం పెడితే మహా అయితే కొంచెం తగులుతుంది. ఇలా దక్షుడు నందీశ్వరుణ్ణి, శివభక్తుల్ని శపించగా అప్పుడు నంది మళ్ళీ ఆగ్రహించి, సాధారణంగా నందికి ఆగ్రహం ఎప్పుడు వస్తుందంటే శివుణ్ణి దూషించినప్పుడే ఆగ్రహం వస్తుంది, లేకపోతే ఆయనకి కోపం రాదుగా. ఇప్పుడు శివుణ్ణి వీడు దక్షుడు దూషిస్తున్నాడు కనుక ఆగ్రహోదగ్రుడైపోయి, రే దక్ష శఠ దుర్బుద్ధే వృథైవ శివ కింకరాహ. దక్ష, ఎంత మూర్ఖుడివి, శఠుడివి, మొండిపీరుగువి. శఠుడు అంటే మొండిపీరుగా. నీకు శివతత్వం తెలియక నోటుకొచ్చినట్టు చెప్పిస్తున్నావు. శివభక్తులంతా నాశనం అయిపోవాలా? బూడిద పూసుకుని డబ్బు లేకుండా పాడైపోవాలా? నువ్వు శాపం పెడితే ఆ శాపం తగులుతుందనుకున్నావురా మూఢుడా? నువ్వు వేదం చదువుకున్నాననే అహంకారంతో వేదస్వరూపమైన శివుణ్ణి, శివభక్తుల్ని తిడతావా? ఇదిగో నీ కుటుంబానికి నేను శాపం పెడుతున్నాను. అంటే శివద్వేషంతో ఉన్న వాళ్ళకి ఇదే నా శాపం. ఎవరు శివుణ్ణి ద్వేషిస్తారో వాళ్ళంతా వేదములను పొట్టకూటి కోసం అమ్ముకుందురుగాక, వేదతత్వం గ్రహించకుండా ఉందురుగాక, అజ్ఞానులై నీచమైన వస్తువులు పుచ్చుకుందురుగాక. స్వర్గమే సమస్తం అని మోక్షం కోసం వెళ్లకుండా ఉందిరుగాక. కామాత్మాన స్వర్గపరాహ, అందుకే ఎప్పుడు శివద్వేషం ఉండకూడదు. శివుణ్ణి ద్వేషిస్తే ఈ శాపాలు తగులుతాయన్నమాట. శివద్వేషం కలిగిన వాళ్ళు ఏమైపోతారు? కేవలం కాముకులు అవుతారు. కోరికలు మాత్రమే ఉంటాయి వాళ్ళకి, కోరికలు లేకుండా ఉండరు. స్వర్గమే సమస్తం అనుకుంటారు, యజ్ఞములు స్వర్గం కోసం చేస్తారు. క్రోధ లోభ మదాన్వితాహ, క్రోధం లోభం మదం అంటే గర్వంతో ఉంటారు. ఇంకా భవంతు సతతం భిక్షుకాహ, ఎప్పుడు యాచకులు అవుతారు. ఎంత డబ్బు వచ్చినా ఇంకో రూపాయి ఇవ్వండి అని అడుక్కుంటారు శివద్వేషం కలిగిన వాళ్ళు. అందువల్ల శివద్వేషం అంటే యాచనే మిగులుతుందిట. మనం సాధ్యమైనంతవరకు అసలు శివకేశవ ద్వేషం పెట్టుకోకూడదు. అందుకే దరిద్రావై భవిష్యంతి, దరిద్రులు అవుతారు. ప్రతిగ్రహరత సదా, ఎప్పుడు డబ్బులు ఎవడిస్తాడా అని ఇతరుల యొక్క దానం కోసం చేతులు చాచుకునే దరిద్రులు అవుదురుగాక. నీచుల నుంచి దానం పొందుదురుగాక. దానివల్ల నరకం పొండి, నరకానికి పోయి బ్రహ్మరాక్షసులు అవ్వండి. శివుణ్ణి సామాన్యునిగా భావించి ద్వేషించి ద్రోహబుద్ధి కలిగిన వాళ్ళందరికీ కూడా ఇదే నా శాపం. ఈ దక్షుడు శివుణ్ణి ద్వేషించాడు, తిట్టాడు, భవిష్యత్తులో వీడు సర్వనాశనం అయిపోతాడు, అకాల మరణం పొందుతాడు. దక్షో బస్తముఖో అచిరాత్, అచిరాత్ అంటే తొందరలో ఈ దక్షుడు బస్తముఖుడు, మేకముఖం కలిగిన వాడు అవుతాడు. వీడి తలక అయిపోతుంది, అప్పుడు వీడికి ముఖం మేకముఖం వస్తుందన్నమాట. అప్పుడు మే 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 అని గడ్డి ఆకులు మేసుకుంటూ తిరుగుతాడు, మేకముఖమా. హో, ఇప్పుడు ఈ విధంగా దక్షుడిని, దక్షుడి యొక్క అనుయాయుల్ని నందీశ్వరుడు శపించగా సదాశివుడు చిరునవ్వు నవ్వుతూ, నాయనా నంది, ఆ దక్షుడు తిట్టేది నన్ను, నేను నవ్వుకుంటున్నాను, మధ్యలో నీకెందుకు కోపం? నువ్వు అనవసరంగా వాడిని చెప్పిస్తావు, వద్దు సుమా. దక్షుడు ఎంత చెడ్డ వేదం చదువుకున్న పండితుడు. వేదము చదువుకున్న పండితుడిలో ఏదైనా లోపం ఉన్నా తొందరపడి చెప్పించకూడదని శాస్త్రం. నాకు వేదం అంటే అభిమానం. వేద విద్వాంసులకి నమస్కారం చెయ్యాలి, ఏదన్నా ఇవ్వాలి. ఎవరైనా ఒక్కొక్కప్పుడు లోపం చేస్తే ఆ లోపాన్ని పాపాన్ని మనం పట్టించుకోకూడదు. సమయం వస్తే వాళ్ళ పాపం వాళ్ళు అనుభవిస్తారు. మధ్యలో నీకెందుకు ఈ గొడవ? నువ్వు సామాన్యుడుగా సనకాది మహాత్ములకే జ్ఞానం బోధించిన వాడు. ఆయన ఇక్కడ గొప్ప మాట అన్నాడండి, శాంతోభవ మహాధీమన్ సనకాది విబోధక. సనకుడు, సనందరుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని పిలువబడే సనక సనందనాది మహర్షులకి నువ్వు జ్ఞానం బోధించావు. అటువంటి వాడివి. ఇంతమంది మహాత్ముల మధ్యలో ఒక్కడు ఏదో దక్షుడు లాంటి వాడు, పిచ్చివగుడు అయితే వాడి వంకతోటి రుద్రద్వేషులందరినీ శపిస్తే ఎలా మరి నాయన? శాంతం పొందు. ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది శాంతం. ఒకవేళ దక్షుడు, రుద్ర నువ్వు యజ్ఞమునకు అర్హుడువి కాదు, నువ్వు యజ్ఞమునకు రావద్దు, నీకు యజ్ఞభాగం ఇవ్వనన్నాడు అనుకో, అన్నంత మాత్రం చేత యజ్ఞంలో నాకు భాగం రాకుండా ఎలా ఉంటుంది? ఎందుకని? యజ్ఞమే నేను. యజ్ఞోహం యజ్ఞకర్తాహం యజ్ఞకర్మాహం యజమానీచాహం అన్నాడే. నేనే యజ్ఞం, నేనే యజ్ఞగుండంలో అగ్ని, ఈ యజ్ఞం చేసే యజమాని నేను. యజ్ఞాంగో, యజ్ఞంలో అంగాలు నేనే, యజ్ఞంలో ఉన్న సమస్త భాగాలు నేనే. ఆఖరికి యజ్ఞ, యజ్ఞమే నేను. కాబట్టి యజ్ఞం జరిగిందంటే అక్కడికి వాళ్ళు నన్ను పిలిచినా పిలవకపోయినా నేను ఉన్నట్టే. యజ్ఞం జరిగితే నన్ను పిలవక్కర్లా, పిలవకపోయినా ఆ యజ్ఞమే నేను గనక, నా నుదుటి కన్నే అక్కడ యజ్ఞంలో అగ్ని రూపంలో ఉంటుంది కనుక, నేను లేకుండా యజ్ఞం చేయటం ఈ దక్షుడి వల్ల కాదు. కాబట్టి ఎందుకు కోపం విడిచిపెట్టు. నీవు తెలిసిన వాడివి అయినా చెబుతున్నాను, కోయం కస్త్వమికేకేహి సర్వోకమపి తత్వతః ఇతి బుద్ధ్యాహి విమృశ వృథా శప్తాస్త్వయాద్విజాః. నీవెవరివి, వీరెవరు, నిన్ను నన్ను శపించిన ఈ దక్షుడెవరు, నేనెవరు, ఈ సత్యం గ్రహించు. అన్నీ నేనే. అంటే ఈ దక్షుడు, నీవు, ఇక్కడున్న ఋషులు, బ్రహ్మ, ఆఖరికి ఈ భూమి, ఈ నదులు, నదాలు, పంచభూతాలు, సమస్తం నేనే. చివరికి ఏమీ లేని మిథ్యా నేనే. జ్ఞానివై అందరిలో నన్ను చూడు, నాలో అందరినీ చూడు అనగా నందీశ్వరుడు శాంతం పొందాడు. ప్రభు, నన్ను ఎంత తిట్టినా నాకేమనిపించదు, కానీ నా ప్రభు అయిన ఈశ్వరుడివైన నిన్ను ఎవరైనా నిందిస్తే ఏమిటో తెలియని క్రోధం నాలో పైకి లేచిపోతుంది, నన్ను క్షమించన్నాడు. ఇది విన్న దక్షుడు దుర్బుద్ధి అన్న, అన్నీ నేనే, యజ్ఞం జరిగితే యజ్ఞంలో నేను ఉంటానని శివుడు చెప్పింది, విరి కూడా నువ్వు యజ్ఞంలో ఉంటావా, నువ్వు అగ్నివా, అగ్నిలోకి నువ్వు ఎలా వస్తావో చూస్తాను, నీ సంగతి చూస్తాను అంటూ ఉండగా ఈశ్వరుడు కిక్కురు మురకుండా ఆ ప్రాంతం నుంచి తన అనుయాయులతో వెళ్ళిపోయాడు. ఇప్పుడు దక్షుడు తీవ్ర క్రోధం వహించాడు. కానీ లోకంలో ఇంత దౌర్భాగ్యులు ఎవరైనా ఉంటారనిపిస్తుంది అనమాట. ఎప్పుడన్నా కాస్త కొస్త తగాదా రావచ్చు, కానీ ఇంత ఒకళ్ళొకళ్ళు చంపుకోవాలన్నంత విరోధం వచ్చిందంటే ఏదో పూర్వజన్మ కర్మ ఉంటుంది. అది మీకు ఇదివరకు ఆ కథలో చెప్పాను కనుక కొత్తగా ఇప్పుడు మీకు చెప్పక్కర్లా. ఇప్పుడు అన్నదమ్ములు తగాదా పెట్టుకున్నారు, ఎప్పుడొకప్పుడు బడి కొలుస్తారు కదా. అందులో అల్లుడు, కూతురు, అల్లుడు వాళ్ళ ముఖం చూడకుండా ఏ మామగారన్న ఉండగలడా, అలా ఉన్నాడు కాబట్టి వాడు దక్షుడు అన్నారు కర్మ. దానివల్లే ఇంత గందరగోళం వచ్చింది. అనుక్షణము మనం ఈ పురాణ గాథల ద్వారా ఉద్రేకాలు పొందకుండా శాంతంగా ఉండాలని గ్రహించాలి. తండ్రి కొడుకు మాట్లాడుకునే వాళ్ళని చూశానండి నేను, యావజ్జీవితం మాట్లాడుకోని తల్లిదండ్రులు చూశాను. భార్యాభర్తలు 40 ఏళ్ళుగా మాట్లాడుకోవట్లేదు. ఒక చోట ఓ భార్యాభర్తలు నేను చూశాను, నేను 40 ఏళ్ళు అయిందిటి పెళ్ళయ్యి, ఇంకా ఎక్కువ అయిందో, కానీ మాట్లాడుకోవడం మానేసి నేటికి 40 ఏళ్ళు అయిందిట. మరి భార్యతో మాట్లాడకుండా భర్త, భర్తతో మాట్లాడకుండా భార్య, ఈ 40 ఏళ్ళు ఒకే ఇంట్లో ఎలా ఉంటున్నారు అనేది నాకు ఎప్పుడు కూడా అర్థం కాదు. నేను అక్కడికి వెళ్ళి చూడలేదు.